ఆత్మకు భిన్నమైన వస్తువు ఎప్పుడూ లేదు కదండి. ఈ జగన్నాటకంలో పరమాత్మ ఇన్ని రూపాలలో ఉన్నారు అనేది వేదాంత సిద్ధాంతం. ఇన్ని రూపాలుగా ఉన్నారు అనేది కూడా వేదాంత సిద్ధాంతమే. కర్మలు చేయువారిలో కర్మరహితుడైన పరమాత్మను ఎవరు దర్శిస్తారో, కర్మ అతీతుడైన పరమాత్మ ఎందే ఈ సర్వకర్మలు జరుగుతున్నాయి అని ఎవరు గమనిస్తారో, ఈ రెండు పాయింట్స్ ఎవరు మెయింటైన్ చేస్తారో, వారు మనుషులందరిలో కూడా నిజమైన తెలివిగలవాళ్ళు. తెలివి తక్కువ వాళ్ళు ఏమనుకుంటారు, పరమాత్మ గురించి మర్చిపోయి వాళ్ళు అటువంటి వాళ్ళు, వీళ్ళు ఇటువంటి వాళ్ళు, వీళ్ళని నమ్మకూడదు, వాళ్ళని నమ్మచ్చు, ఈ భావాలు ఏర్పరచుకుంటూ ఉంటారు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు, నా ఇష్ట దైవమే పరమశివుడే, ఇన్ని రూపాలుగా ఇన్ని రూపాలలో వేయించేసి ఉన్నారు, ఇన్ని రూపాలుగా వేయించేసి ఉన్నారు, ఈ కనపడే సృష్టి అంతా పరమాత్మయందే ఉన్నది, ఈ కనపడే జనులందరిలో పరమాత్మయే సత్యము అని గ్రహించి బుద్ధితో వర్తమానంలో ఎలా ఎప్పుడు ఉండాలో అలా ఉంటారు, నాటకంలో ఉన్నట్టుగా. ఇలా ఎవరైతే కర్మలలో కర్మరహితుడైన పరమాత్మను, ఈ సర్వకర్మలు పరమాత్మయందును దర్శిస్తూ ఉంటారో, సయుక్త కృష్ణ కర్మకృత్, వారు కర్మ విధానాలు ఏవేవి వేదాలు వగైరా చెప్పాయో అవన్నీ నిర్వర్తించిన పుణ్యం సంపాదించుకుంటారయ్యా అన్నాడు. స్థితిని సంపాదించుకుంటారు. ఇక వాళ్ళకి కర్మలకు బంధం లేదు, కర్మల యొక్క అవసరమే లేదు. ఎవరికి, సర్వులలోనూ ఉన్న పరమాత్మను దర్శిస్తూ పరమాత్మ ఎందే ఈ సర్వము దర్శించే వారికి ఇక కర్మలతో పని లేదు. ఇప్పుడు అలాగే తెలియగలవాడు బుద్ధిమంతుడు గురించి చెప్పారు కదండి, ఈ బుద్ధిమంతుడు కూడా కర్మలు చేస్తాడా, చేస్తాడండి. అయితే యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః, యస్య ఎవరి యొక్క కర్మలైతే, ఏమండి మనందరికీ మన మన కర్తవ్యాలు, ఒక అమ్మగారు ఇంట్లో పనులు చేయాలి, వంట చేయాలి వగైరా, అలాగే ఒక వ్యవసాయదారుడికి డ్యూటీస్, ఒక ఉద్యోగస్తుడికి డ్యూటీస్, ఒక వ్యాపారస్తుడికి డ్యూటీస్, అందరికీ పరమాత్మ మన మన ధర్మాలు మనకు ప్రసాదించారు కదా. ఎవరైతే అందరం కర్మలు చేస్తున్నాం, అయితే మనలో యస్య ఎవరి కర్మలైతే సర్వే సమారంభాః, సర్వకర్మలు కూడా చక్కగా ప్రారంభిస్తారు. ఎలా అయితే ఒక జాగ్రత్త తీసుకుంటున్నారు, ఏమిటది, కామ సంకల్ప వర్జితాః, ఈ ప్రపంచంలో నేను ఏదో పొందాలి, కావాలి, నా నేను ఇలా ఉంటే నాకు సంతోషము అనే ఒక స్థితి కానీ ఒక గతి కానీ ఒక పొందటం గురించి కానీ అనుకోకుండా చాలా చక్కగా కర్మ చేస్తారు. ఎవరైతే కర్మ ప్రారంభిస్తూ ఈ కర్మతో నాకు ఇది కావాలి, నేను ఇది పొందాలి అన్నటువంటి భావన లేకుండా జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణు, కర్మ ప్రారంభించేటప్పుడే జ్ఞానముతో దాన్ని దగ్ధం చేస్తారు. జ్ఞానం అంటే ఏమండి, ఇప్పుడు పిల్లల్ని మనం చక్కగా ఒక అమ్మగారు వంట చేసి పిల్లాడిని పిలిచి రే నాయన భోజనం చేయి అంటున్నారు. ఇప్పుడు ఈ కర్మని జ్ఞానాగ్నితో ఎలా దగ్ధం చేయాలి, మామూలుగా అయితే ఏంటి, నేను అమ్మని, ఈయన నా బిడ్డ, ఈయన కడుపునిండా భోజనం పెట్టాలి, ఈయన్ని పెంచాలి, పెళ్లి చేయాలి, మమ్మల్ని రక్షిస్తారు, ఏదో ఈ విధంగా మనం భావన చేసి మనం ఆ కర్మ చేస్తున్నారు ఆ అమ్మగారు. జ్ఞానాగ్నితో దగ్ధమైనప్పుడు ఓ పరమేశ్వర ఈ పిల్లల రూపంలో పిల్లవాడి రూపంలో మీరు కదా ఉన్నది స్వామి, అందుచేత ఈ పిల్లవాడికి నేనే సర్వీస్ చేస్తున్నానో, ఇది సర్వసాక్షి అయినటువంటి పరమాత్మకు నేను సమర్పిస్తున్నాను అన్న భావనతో జ్ఞానాగ్నితో ఆ కర్మను దగ్ధం చేస్తే, జ్ఞానాగ్నితో కర్మను దగ్ధం చేయటం ముందు ముందు మరల ఇంకోసారి చెప్పబోతున్నారు. తమాహు పండితం బుధ, అతడు పండితుడు. ఎవరైతే ఒక కర్మ చేస్తూ ఆఫీసులో పనిచేస్తున్నాం అనుకోండి, ఓ పరమాత్మ నా సహ ఉద్యోగుల రూపంలో నా యొక్క కస్టమర్స్ రూపంలో తమరుగదా ఉన్నది, ఇది నేను సేవిస్తున్నాను అనే జ్ఞానభావంతో సర్వులలోని పరమాత్మను సేవిస్తున్నాను, అందరిలో సమానంగా ఉన్నటువంటి పరమాత్మ, కర్మలకు సంబంధించని కర్మలకు అతీతమైన పరమాత్మ, అందరిలో ఉండి ఈ సర్వము ఆయనలో ఉన్నటువంటి ఆ పరమాత్మను ఈ సేవిస్తున్నాను. ఎందుకు? బుద్ధి యొక్క నిర్మలత కొరకు అన్న భావనతో మనం చేయబోయే కర్మని జ్ఞానము అనే అగ్నితో దగ్ధం చేసి ఆ కర్మ ప్రారంభిస్తే, ఆ కర్మ చక్కగా నిర్వర్తిస్తే ప్రాపంచికమైన ఏ ప్రయోజనాల గురించి నాకేమొస్తుంది అని కాదు. నేను ఇప్పుడు అమ్మగారు వచ్చారు, వారు దీపారాధన చేయాలి కార్తీక మాసం. అయ్యా భగవాన్ మీరు నాకు కొంచెం డబ్బు ఇవ్వండి నేను ఇది చేస్తా అన్నారు. పరమాత్మ మీరంటే నాకు ఇష్టమండి, అందుకని ఇవాళ కార్తీక ఏకాదశి రోజు చక్కగా దీపారాధన చేస్తానండి అనే ఉద్దేశంతో చేస్తున్నారు. అంటే పరమాత్మ పట్ల ఒక భక్తి భావన, ఒక అనిర్వచనీయ ప్రేమ, అన్కండిషనల్ లవ్ ఎక్స్ప్రెస్ చేస్తూ కర్మ చేస్తే, అలా అన్కండిషనల్ లవ్గా కర్మ చేస్తే అది కర్మను జ్ఞానము అనే అగ్నితో దగ్ధం చేసినట్లు. కర్మను జ్ఞానంతో దగ్ధం చేసి కర్మ చేసేవాడు పండితుడు అన్నారు. ఆయన్ని పండితుడు అంటారట. తమాహు పండితం బుధాహ. పెద్దలు ఏం చెప్పారంటే జ్ఞానాగ్నితో కర్మను దగ్ధం చేసి ఆ కర్మ చక్కగా ఎవరైతే చేస్తారో, కామ సంకల్ప వర్జితమైతే జ్ఞానాగ్నితో దగ్ధమైనట్లే వాడు తెలిసి నిత్యానిత్య వివేకి, హీఈస్ అన్ ఎక్స్పర్ట్. కర్మలు పండితుడు అంటే ఎవరండి? వన్ హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్. కర్మలను అందరం చేస్తున్నాం, కర్మల ద్వారా బంధ విముక్తి పొందే ఉపాయం తెలిసిన వారిని పండితుడు అంటాం. ఆ పండితులు ఏం ఎలా పండితుడు అంటే ఏంటి విషయం? పండా జ్ఞాని అనర్థం, జ్ఞానము కలిగిన వారు. పండితుడు ఎలా కర్మ చేస్తాడు? ఈ కర్మని పరమాత్మకు సమర్పించి బాగా చేసి భగవంతునికి సేవాభావంతో సమర్పించి తద్వారా, మామూలుగా అందరూ చేస్తున్న కర్మే ఆయన చేస్తారు, కాకపోతే ఆ కర్మ ఇట్ ఈజ్ నాట్ కండిషన్ ఫర్ ద వరల్డ్. ప్రపంచంలో ఎవరినో సంతోషపెట్టాలనో, ఎవరినో ఉద్ధరించాలనో, ఏదో పొందాలనో కాకుండా పరమాత్మకు సమర్పించి కర్మలు చేస్తే అటువంటి వాడిని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణుహు, అతను తన జ్ఞాన అగ్నితో కర్మలను దగ్ధం చేసినవాడు పండితుడు అని చెప్తారయ్యా అని స్వామివారికి పండితుడు అని టైటిల్ ఇచ్చారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణుహు తమాహు పండితం ముధా చక్వా కర్మ ఫలాసంగం. ఎవరైతే ఇప్పుడు చూడండి, మనకు మనం కర్మ చేస్తున్నాం, ఆ కర్మల వల్ల బంధం వస్తుంది. కర్మల వల్ల బంధం రాకూడదు, పైగా కర్మల వల్ల మనకు మోక్షం రావాలి, ఇది ఆశయం. చేస్తున్న కర్మ వల్ల మనము ఉద్ధరించబడాలి, అందుకని కర్మ మనకు బంధం కాకూడదు, ఈ ఆశయం. త్యక్త్వా కర్మఫలాసంగం, కర్మఫలముతో సంగమును వదిలిపెట్టి. అంటే కర్మఫలం ఎలా ఉంటుంది, అది మనకు లభిస్తుందా, ఎవరికి లభిస్తుంది అనేటువంటి దాని పట్ల సంగము. ఏమంటే ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. కర్మలు చెయ్యటం వల్ల ఒక శాశ్వత ప్రయోజనం ఉంది, ఆ కర్మలు భగవంతుడికి సమర్పించి తద్వారా పరమాత్మకు దగ్గర అవ్వాలండి, అది ఆశయం. అందుకని ప్రపంచంలో ఏదో పొందుతాం, ఎంతకాలం ఉంటుంది ఈ దేహం, ఎంతకాలం ఉంటుంది తెలిసిన వాళ్ళు. చక్వా కర్మఫలాసంగం, చేశాం ఆ కర్మ ఫలితాన్ని త్యక్త్వా వదిలేసి ఉంటారు, కర్మ ఫలితంతో సంగము త్యజించి ఉంటారు. కర్మఫలా సంగం త్యక్త్వా నిత్యతృప్తో, ఆ కర్మ చేస్తున్నప్పుడు సంతోషంగా ఆనందంగా ఈ కర్మ నన్ను సముద్ధరిస్తుంది. ఈ కర్మ ఎప్పుడు అండి, జీవుడికి ఉన్నటువంటి సంబంధం అని అనుకుంటాం మనం. మన పిల్లల కోసం చేస్తున్నామనో, భర్త కోసం చేస్తున్నామనో, భార్య కోసం చేస్తున్నామో, తల్లి కోసం చేస్తున్నామేమో అనుకుంటాం, అది సత్యం కాదు. కర్మ ఎప్పుడు పరమాత్మకు మనకు ఉన్న సంబంధం. కర్మ వల్ల ఎవరు సంతోషించాలి? కొడుక. కొడుకు సంతోషిస్తాడండి, కోడలు వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా అంటే బిగదీసుకుపోతాడు, అన్నం మానేస్తాడు. ఇదేంటిరా, ఏంటి ఇప్పుడు సినిమాకి వెళ్ళటం అంటే అది కోపం వస్తుంది. ఏమైంది మరి, నేను పెంచాను కదా, నువ్వు పెంచావు, ఏం ప్రయోజనం అయింది? అంటే మన మాట వినాలని పెంచావా? మాట వినాలని పెంచావా? దట్ ఈజ్ ఏ ఫెయిల్యూర్. ప్రపంచంలో ఏదో పొందాలి అని కర్మ చేసిన వాడు ఈ ప్రపంచం చేత మోసగించబడతాడు. ఎందుకనంటే ఒక చిన్న రహస్యం, మనం ఎవరికి ఎంత చేసినా, కొడుకు కానీ భర్త కానీ ఎవరికి చేసినా, ప్రకృతి మనకు చేసిన దానిలో ఇంత ఆవగించినంత కూడా మనం చేయట్లా. ఈ ముక్కిచ్చారు, ఆయన కళ్ళనిచ్చారు, ఇవిచ్చారు, నాలికిచ్చారు, రుచి పెట్టారు, ఆలోచించడానికి బుద్ధి ఇచ్చారు, బుర్ర ఇచ్చారు, కామన్ సెన్స్ ఇచ్చారు. ఇంత గొప్ప సేవ ఎవరికైనా చేయగలమా? ఇప్పుడు మనం కర్మతో ఎవరికి చేయాలి? ఇవన్నీ ప్రసాదించిన వాడికి ఇవి సమర్పించాలి. అది వదిలిపోయి పక్కవాడి కోసం, మొగుడు కోసం, వాళ్ళ కోసం చేసామేంటి? అసలు మనం పొందినది ఎంత? ఆ పరమాత్మ. పరమాత్మకి ఈ కర్మ సమర్పించామో అంటే నాకేం వచ్చింది అనే ప్రశ్న లేకపోతే సమర్పించినట్టు. నాకేం వచ్చింది, నేనేం పొందానని ఇంత చేశాను అంటే కర్మ మనం భగవంతుడికి సమర్పించాలి. ఆ ఫలాన్ని మనమే నెత్తి మీద పెట్టుకున్నాం. తెలుగులోడు ఏం చేస్తాడు? కర్మ ఫలితాన్ని, ఈ కర్మ చేశానయ్యా స్వామి, నీకు సమర్పణ చేశాను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. నీకు ఎందుకు చేస్తున్నాను అంటే నా మనస్సు సర్వే సర్వత్రా పరమాత్మ దర్శనం చేయాలి, నాలో ఉన్న పరమాత్మ నాకు అనుభవం కావాలి, ఇది ఆశయం. అంతేకాని ప్రపంచంలో ఏం పొందామని కాదు. ప్రపంచంలో మనం పొందేదంతా, పొందిన వాళ్ళు ఎంతవరకు సుఖపడ్డారు, ఎంతకాలం సుఖపడ్డారు. ఏదో కొడుకులు గౌరవించాలి, మొగుడు గౌరవించాలి. ఈ గౌరవిస్తే మాత్రం ఎంతకాలం ఉంటుంది ఆయుష్? ఇది ఏమో కాళ్ళు చేతిలో మూలబడుతుంటే మొగుడు గౌరవిస్తే ఎంత, గౌరవించబోతే ఎంత? కొడుకులు అందరూ ప్రేమిస్తే ఎంత, ప్రేమించబోతే ఎంత? అసలు ఈ ప్రపంచంలో ఏదో పొందాలి అనేది జీవుడికి ఎన్నో జన్మలుగా భ్రమ. ఉపాధి వస్తుంది, ఏదో పొందాలనుకుంటున్నాడు, తాపత్రయ పడుతున్నాడు, దుఃఖాలు వస్తున్నాయి, మళ్ళీ దేహం పోతుంది, మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ పోతున్నాడు. ఎన్నాళ్ళు ఇది? స్వామిని దోవ జీవిస్తున్నారు. చక్త్వా కర్మ ఫల సంగం. కర్మ చేశాం, దాని ఫలితం ఏమిటి అనేది స్వామివారికి సమర్పణ చేశాం. ఓహే నాకేం వచ్చింది లేదు, కొబ్బరికాయ కొట్టినారు, నాకేం వచ్చింది, నాకేం వచ్చింది, ఇక్కడ తిరుగుతుంటావా? స్వామి మీ మీద భక్తితో చేసేసాం అంతే. ఏమిస్తావు? అహంతు అకామహ. ప్రపంచంలో ఏదో కావాలని చేయలేదు స్వామి. కార్తీక స్నానం చేసాం, ఉపోషం ఉన్నాం, చక్కగా దీపారాధన చేస్తున్నాం దేవాలయంలో. ఎందుకు? మీరంటే ఇష్టం స్వామి, మీరేదో ఇస్తారని కదా, మీరేం ఇవ్వక్కర్లా. ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వవలసిన ఆల్రెడీ ఇచ్చేశారు, దేహం ఇచ్చారుగా. అసలు మీ మీద ప్రేమతో ఆనంద స్వరూపులు, సర్వాంతర్యామి, సర్వతత్వ స్వరూపులు మిమ్మల్ని ఉపాసిస్తున్నాం. దట్స్ ఆల్, దేర్ ఇస్ నో కండిషన్. కర్మఫల సంగం త్యక్త్వా నిత్య తృప్తో. ఒక తృప్తి, ఒక తృప్తి అంటే సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఇది కూడా ఒక అలవాటు. సామాన్యంగా జీవుడికి దుఃఖం ఎందుకు వస్తుంది అంటే, ఈ రోజున ఒక కాగితం, తెల్ల కాగితం తీసుకుని నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, పక్క వాళ్ళింట్లో అది ఉంది, ముందు వాళ్ళింట్లో ఇది ఉంది, నాకు ఇది లేదు, ఇది లేదు అని లిస్టు రాసుకుంటున్నాం. ఇంకో లిస్ట్ ఉంది, మనకి ఏమేమి ఇచ్చాడు రాసుకుంటే ఈ లిస్ట్ కన్నా పెద్ద లిస్టే వస్తుంది. అక్కడికి మనం ఏమిచ్చాడో అది మర్చిపోయి ఏమి ఇవ్వలేదో దాని గురించి దుఃఖిస్తుంటాం. మా నాన్న 5 ఎకరాల పొలం ఇచ్చాడండి, ఇల్లు ఇచ్చాడండి, ఇంతేనా? హైదరాబాద్లో ఏమైనా ఫ్లాట్ ఇచ్చాడా? బాంబేలో మంచి ఏమైనా ఇవ్వచ్చు కదా, సంపాదించవచ్చు కదా అనుకోవచ్చు, దానికి అంతే ఉంది. అందుకని తెలుగులో వాడు ఏం చేస్తాడు? పరమాత్మ నువ్వు ఇచ్చావయ్యా, కొడుకునిచ్చావు, శరీరాన్ని ఇచ్చావు, ఒక భర్తనిచ్చావు, బాగుపట్టాన్ని, కొన్ని పుస్తకాలు, కొన్ని సందర్భాలు ఇచ్చావు, నేను నీ కృతజ్ఞుణ్ణి. తృప్తో నిత్య తృప్తి. కర్మ ఫలితం పట్ల ఎవరికైతే సంగం ఉంటుందో వాళ్ళకి తృప్తి ఉండదండి. ఈ స్వామి మీకు చేసేసాను అంతే, ఇక ఏమి ఇస్తారో అనేది సంబంధమే లేదు అన్నవాడికే నిత్య తృప్తో. నిరాశ్రయ. ఈ ప్రపంచంలో ఏది ఆశ్రయించవచ్చు? మనం టెంపరీగా ఎన్నాళ్ళు ఉంటామండి? 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు. ఈ ప్రపంచం ఇలా కొనసాగుతోంది అనంతకాలం నుంచి. ఇప్పుడు కాలేజీకి వెళ్తాం, కాలేజీ బల్ల మనకు కావాలా? ఇస్తాడా బల్ల? లేకపోతే ఏమిస్తాం మనం మూడేళ్ళు నాలుగేళ్ళు చదువుకుంటాం వచ్చేస్తాం, తెలుగులలో అవుతామా, తెలుగు తక్కువలే తప్పే వస్తామా, దట్స్ ఆల్. ఈ ప్రపంచానికి మనకు ఉన్న సంబంధం ఏంటంటే మనం జాయిన్ అయిన కాలేజీకి మనకు ఉన్న సంబంధం. వీఆర్ ఎ స్టూడెంట్, ఇది యూనివర్సిటీ. యూనివర్స్ అంటారు, యూనివర్సిటీ అంటే ఏంటి, వెంకటేశ్వరా యూనివర్సిటీ లాగా ఇది విశ్వవిద్యాలయం. విశ్వవిద్యాలయంలో మనం నేర్చుకుంటామనికి వచ్చాం కాబట్టి నేర్చుకుంటాం, ఎంతవరకు నేర్చుకున్నాం అదొకటే ముఖ్యం. కానీ ఈ స్కూల్లో ఆ బల్ల నాదేనా, ఈ కుర్చీలో నేను కూర్చోలేకపోయానే, ఆ ఫ్రంట్ బెంచ్లో కూర్చోలేకపోయాను, ఇవన్నీ ఏ విధంగా మీనింగ్లెస్సో, ఈ ప్రపంచంలో ఏదో పొందాలనుకోవడం అంత మీనింగ్లెస్. సో స్వామి ఏం చెప్తున్నారు, కర్మ దోషం నీకు అంటకూడదు అంటే కర్మ ఫలితము పట్ల చక్త్వా కర్మ ఫలాసంగం నిత్య తృప్తో నిరాశ్రయ. నిరాశ్రయం అంటే ఏంటి, నేను ఈ ప్రపంచానికి సంబంధించిన వాడిని కాదు, ప్రపంచం నాకు సంబంధించింది కాదు. కాలేజీ మందా, మనం కాలేజీకి చెందిన వాళ్ళమా, మనకు కాలేజీకి ఉన్న సంబంధం చదువుకోవడం, చదివిన తర్వాత బయటికి రావడం. ప్రపంచం కూడా అంతే, జ్ఞానులు అయి నవ్వు ఏడుస్తూ పుట్టాం, జ్ఞానులు అయి బయటికి పోవాలి అంతవరకు, అంతే. మిగతావన్నీ మనకు సంబంధం లేదు. అయితే మన ఉనికి కొరకై ఇవన్నీ చేయాలి. ఊరుకుంటామండి, స్కూల్ కాలేజీలో ఉంటే టీచర్ గారు ఏదో పని చెప్తారు, లేకపోతే ఇంకో హెడ్ మాస్టర్ వాళ్ళు టీచర్స్ ఆ పనులు చేయాలి మనం. అరే ఈ బల్లన్ని బయట పెట్టరా అంటారు స్టూడెంట్స్కి, వాళ్ళు బయట పెడతారు, మనం కూడా అటు పనులు చేస్తాం అంతే. మొత్తం మీద ఈ ప్రపంచానికి మనకున్న సంబంధం మనం ఎంతవరకు తెలియగలవాళ్ళు అయ్యాము అంతవరకే. అంతేగాని ఈ ప్రపంచంలో ఏ వస్తువు మనకు సంబంధించింది కాదు, మనం ఈ ప్రపంచానికి సంబంధించిన వాళ్ళం కాదు అని ఎవరైతే గ్రహించి ఈ ప్రపంచంలో జీవిస్తారో అటువంటి వాళ్ళు కర్మని అభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా, వాళ్ళు ఏ కర్మ చెయ్యని వాళ్ళై అకర్మలే అయిపోతారు. ఈ కర్మ ప్రయోజనం నాకేం అక్కర్లేదు, కర్మ ప్రయోజనం పట్ల ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా నిత్య తృప్తులై నిరాశ్రయులై కర్మ చేసే వాళ్ళకి, కర్మ చెయ్యని వాళ్ళమే చేయని వాళ్ళే అవుతారు, కర్మకు బంధమే ఉండదు వాళ్ళకి. నిరాశీర్యత చిత్తాత్మా, చూడండి జ్ఞానంతో కర్మ చేయటం గురించి చెప్తున్నారు. జ్ఞాని అయి కర్మ చేయటం, అజ్ఞాని కూడా కర్మ చేస్తున్నాడు, జ్ఞాని అయినా కర్మ చేస్తున్నాడు, ఇద్దరు కర్మ చేస్తున్నారు. ఎటొచ్చి అర్థం చేసుకుని కర్మలు చేయటం, అర్థం చేసుకోకుండా కర్మలు చేయటం. అర్థం చేసుకోకుండా కర్మలు చేస్తే ఏమవుతుంది, కర్మలు బంధం అవుతాయి. అర్థం చేసుకుని చేస్తే అవి మోక్షిస్తాయి. ఇప్పుడు స్వామి జ్ఞాన యోగంలో ఉన్నారు, కర్మలు చేస్తాం, ఎందుకు చేస్తున్నాం, ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, ఏం పొందాలి అన్న దానిలో ఒక క్లారిటీ ఉంటే కర్మ ఎప్పుడు దుఃఖం కాదు. కర్మ ఎంతో కష్టపడి చేస్తే కానీ కర్మ అవదు. అటువంటిది బంధం అవడం ఏంటండి, ఇంత కష్టపడి బంధం తెచ్చుకోవడం ఏంటి, తెలివి తక్కువగా దాని అవగాహన ఉంది కాబట్టి జ్ఞాన అజ్ఞానంలో అయి చేసాం. ఇప్పుడు జ్ఞాని అయి చేయటం ఎలాగో చెప్పుకొస్తున్నారు స్వామి. నిరాశీర్ యత చిత్తాత్మ, నిరాశి అంటే ఈ ప్రపంచంలో దేని పట్ల ఆశించకపోవటం. నా కోడలు అలా ఉండాలి, మొగుడు ఇలా ఉండాలి, పెళ్ళం అలా ఉండాలి, అయిన వాళ్ళు ఇలా ఉండాలి, ఇంటి పక్కాలు ఇలా ఉండాలి, ఎటువంటి ఆశ లేదు. ఎవరు ఏ పద్ధతిలో ఉన్నారు వారి వారి స్వభావాలు తర్సాడు. నేను ఇంత చేశాను, నాకేం చేశాడు, ఇదంతా ఏం లేదు, నేను చేయవలసింది చేసేస్తాను. హనుమంతుకు మందు సీసకు అంది ఇచ్చేసా, రేపు పొద్దున ఆయన నాకు చేస్తాడో చేయడా, నాకేం ఆశ లేదు, దేర్ ఈజ్ నో కండిషన్, చేసేసా. ఈ కర్మ ఎందుకు చేస్తున్నాను, జ్ఞానినై చేశా, పరమాత్మ సంతోషించాలని చేశా, మధ్యలో ఎవరు చేస్తాడో లేదు, దేర్ ఈజ్ నో కండిషన్. రేపు పొద్దున నువ్వు ఇంకో పని నాకు చెప్పగానే నేను చేయకపోతే దుఃఖం వస్తుంది, ఎందుకని ఆ రోజు చేశానే ఈరోజు ఇట్లా, ఎందుకని మనం సరి అయిన అవగాహనతో చేయలేదు కాబట్టి. అవగాహనతో చేసామనుకో హృదయంలో ఎటువంటి ఆశ లేకుండా చేసేస్తాం, ఎందుకంటే ఇది ఉపాసన. నిరాశయే యతచిత్తాత్మ చక్త్వ సర్వ పరిగ్రహ, అన్నీ చేస్తూనే చక్త్వ వదిలేసి ఉంటాం. ఈ భార్య నాది కాదు, నాదా భార్య, ఎవరిది ఆ వస్తువు, పరమాత్మది. పిల్లలు ఎవరిది, పరమాత్మ. అసలు అన్నిటికీ ఓనర్ ఎవరు, ఆయన అయినప్పుడు మధ్యలో నేను ఎక్కడే ఓనర్ అవుతాను. సర్వ పరిగ్రహ చక్త్వ, అవి మనవి కావు. ఒకవేళ మనవి మనవి అనుకున్నా దేహమే వదిలిపెట్టిపోతుంటే, ఇంక వస్తువు గడ్డ బలుకులే గాలి కొట్టు పోతుంటే పులిస్త్రాకులు మా గతి ఏమిటన్నాయట, దేహాలే పోతున్నాయి, ఇంకా ఇళ్ళు వాకిళ్ళు ఉంటాయా, ఏది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే పోతుంది. సర్వ పరిగ్రహ, అన్నీ స్వీకరిస్తావు కానీ ముందుగానే చక్త్వా వదిలేసింటావు. తేన చక్త్వేన భుంజీద అంటాడు. వదిలేసి అసలు ఈ ప్రపంచంలో మనకు దేంతో సంబంధం లేదు అనుకో, నానా మనరాలు ఇట్లా ముందు పెట్టు అంటాం, ముందరే వదిలేసాం. అంటే ఏంటి, ముందు అన్నీ వదిలేసి ఆ తర్వాత స్వీకరించాలట. వదిలిన వారమై ఉండి స్వీకరించాలి, అన్నీ వదిలిన వారమై ఉండి. ఈవిడ మనవరాలు కదా, మనవరాలు ఎందుకు, ఆ బాల అమ్మవారు ఈ రూపంలో ఎడిదిరిగి ప్రియత్వమే కదా, ఆ అమ్మవారు ఈ రూపంగా ఉన్నారన్న భావనతో ఆవిడ చేసే సేవ అమ్మవారి సేవగా భావం చేసామనుకో, నా మనవరాలు చేశాను అనే భావమే లేదు. ఇప్పుడే అది కాస్త అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతుంది. దేర్ ఇస్ నో పోస్ట్పోన్మెంట్. ఈవిడ పెద్ద అయిన తర్వాత నువ్వు చెప్పిన అబ్బాయిని చేసుకోవాలి ఈ కండిషన్లు ఏం లేవు. ఎందుకని ఇప్పుడే చక్వ భావన, చక్వ పరిగ్రహ, వదిలిపెట్టి ఈ ప్రపంచాన్ని వదిలేసి పొందాలయ్యా. చక్వ సర్వ పరిగ్రహ. శరీరం కేవలం కర్మ, కేవలం ఈ శరీరం పరమాత్మది, ఆ శరీరం కర్మల్లో పాల్గొంటుంది, దాని పని చేసుకుంటుంది. ఈ శరీరంతో ఏ ఏ కర్మలు జరుగుతున్నాయో నాకు ఎటువంటి సంబంధం లేదు అని మనస్సులో ఒక సన్యాస అతీత భావన. ఈ శరీరం పరిపోషించేది ఎవరు, ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, ప్రకృతిలోంచి. ప్రకృతిలోంచి వస్తున్న ఆహారాన్ని ఈ దేహం స్వీకరిస్తోంది. ఈ స్వీకరించి దీని పరిపోషకుడు ఎవరు, పరమాత్మ. దీన్ని ఉపయోగించుకునేవాడు ఎవడు, పరమాత్మ. మధ్యలో మనం ఒక పని చేయటం ఎక్కడుంది, మనకు సంబంధమే లేదు. సో అలవాటు చేసుకుంటాం. ఏం లేదమ్మా, ఒకసారి అనుకున్నాం అనుకో, పరమాత్మ ఈ శరీరంతో ఎవరికో చేశాం, నే చేశానో నే చేశానో. నే చేయటం ఏంటి, అసలు ఈ శరీరానికి ఆహారం ఇచ్చింది ఆయన, పోషకుడు ఆయన, ఆయన సంకల్పం నెరవేరుతోంది. ఉపన్యాసం చెప్తున్నాం, ఈ దేహం వారిది, వారు ఈ దేహాన్ని ఉపయోగించుకుంటున్నారు. అంతవరకే ఉపన్యాసం మన తెలివి కాదు, లేక మన సొంతం కాదు. ఇది దీని ప్రయోజనం ఏమొచ్చింది, అందరూ మెచ్చుకున్నారా అన్న ప్రపంచానికి రావాల్సింది కాదు. ఈ స్వామియే అన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఈ దేహం ద్వారా కూడా ఏమేమి కావాలో వారు నిర్వర్తింపజేసుకుంటున్నారు. సో అన్ని దేహాలని నడిపేవాడే ఈ దేహాన్ని కూడా నడిపి తన యొక్క ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకుంటున్నాడు అని శరీరం కేవలం కర్మ కుర్వన్ అనే భావనతో ఎప్పుడు నువ్వు కర్మ చేస్తావో అప్పుడు ఎటువంటి దోషం కర్మదోషం అంటదు, ఆ కర్మ మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆ దుర్చాలాభ సంతుష్టో మన లెవెల్కి వస్తున్నారు. ఎట్లా అంటే, కర్మ చేసాం, ఏదో చేసాం ఈ ప్రపంచంలో, ఎంతవరకు పరమాత్మ ఇస్తున్నాడో అంతటితో తృప్తి పొందడు. ఆ దుర్చాలాభ సంతుష్టో, లభించిన దానికి సంతోషంగా, స్వామి నువ్వు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అన్నయ్యా, నువ్వు ఏదైతే ఇచ్చావో దాంతో నేను సంతోషమయ్యా. ఇదిగో ఇవాళ నా దేహం ఉంది, ఇవాళ ఆహారం తినగలిగాను, నీ దయవల్ల భోజనం పెట్టావు, ఒక ఇల్లు ఉన్నావు, ఒక గూడు ఉంది, చాలు, నాకు లభించిన దాంతో నేను తృప్తి పొందుతున్నానయ్యా. యా దృచ్ఛాలాభం, ఎంత లభిస్తే అంతటితో సంతోషంగా ఉండటం. ద్వంద్వాతీతో ద్వంద్వం, ద్వంద్వం అంటే ఏంటి, వాళ్ళు వేరు వీళ్ళు వేరు, వాళ్ళు అయిన వాళ్ళు వాళ్ళు కాని వాళ్ళు, ఇటువంటి భేదభావాలు లేకుండా ద్వంద్వ అతీతో వి మత్సర. మత్సరం అంటే ఏంటి, నా నేనింతటి వాడిని నన్ను పట్టుకుని అంత మాట్లాడంటావా, అందరూ మహానుభావుడిని పొగుడుతుంటే ఎందా ఊరికే డబ్బా వయసుతో నువ్వేం మాట్లాడుతున్నావు మాకు అర్థం కాదు అంటావా, అంత మాట అంటావా, ఎక్కడి నుంచి వచ్చింది అది మత్సరం, నేనింత గొప్పవాడిని, వీళ్ళకనగా పాపకే కన్నా గొప్పవాడిని, ఈవిడ భగవద్గీత చదివిందండి, నేను చదివానండి రాశానండి అనేటువంటిది మత్సరం గుణం. కానీ పరమాత్మ ఆ దేహంతో ఈ దేహంతో ఈ దేహంతో ఎవరు ఏం చేయించాలో అది చేయించుకుంటున్నారు, ప్రకృతి చేయించుకుంటున్నారు, రహస్యం అది. విమత్సర సమసిద్ధావసిద్ధౌ చ, ఒక కర్మ చేస్తాం, ఆ కర్మ సిద్ధించిందా సిద్ధించకపోయినా సమత్వం కలిగి ఉంటే. ఇప్పుడు మనం ఇదంతా చెప్పుకుంటున్నాం, చెప్పుకున్న దానివల్ల గొప్ప ప్రయోజనం రావచ్చు, ఏదో రికార్డ్ చేస్తున్నాం, అది ఎక్కడో ఎప్పుడు దీనికి వెళ్ళచ్చు, లేదు ఏమీ కాకపోవచ్చు. అది సిద్ధించినా సిద్ధించకపోయినా మనం సమత్వం కలిగి ఉంటే కృత్వాపి నని వచ్చేది, కర్మ చేసినా వాడికి కర్మ బంధం లేదు. కర్మ చేయాలి, చేయకుండా ఉండలేము, దేహం ఇచ్చినాడు ఊరుకోడు, కానీ కర్మ మనకు బంధం కాకూడదు. బంధం కాకపోగా అది మనకు మోక్షం ఇవ్వాలి. మూడు ప్రయోజనాలు, కర్మ ఎవడైనా మానేస్తారంటే కుదరదు, ఎందుకని దేహం ఇచ్చినవాడు బేవర్స్గా ఇవ్వాల, తన పళ్ళు చేయించుకోవడానికే ఇచ్చాడు, లేకపోతే ఆ కుక్కకి పందికి మానవ జన్మ ఇచ్చాడా, నాకు ఇచ్చాడు. కాబట్టి నా చేత ఏం పని చేయించుకోవాలో చేయించుకోకుండా ఉండేంత పిచ్చివాడు కాదు దేవుడు. మనకన్నా తెలియగలడు, మన ఈ వెంట్రుకే ముట్టించలా, ఇప్పుడు పరమాత్మ ఇటువంటి మానవ దేహాన్ని ఇచ్చినవాడు ఊరికే ఇస్తాడండి, తన పనులు చేయించుకుంటాడు. అది ఏ పని, ఏ పని అనేది మనం చెప్పలేమండి. అమ్మకి ఒళ్ళు కడగడం కూడా ఆయన ఇచ్చిన పనే, మైకు పట్టుకుని భగవద్గీత చెప్పడం కూడా ఆయన ఇచ్చిన పనే. ఆ పనిలో ఏ పని అయినా ఆయన పనే, ఆయన ఆజ్ఞే, ఆయన నా మనకు పని చెప్తున్నారు కాబట్టి చెయ్యక తప్పదు, తప్పించుకోలేము. ఒకవేళ మనం గొప్పవాళ్ళం అనుకుంటే ఆ పాప వాళ్ళ కింద పడింది అనుకోండి, కాలుకి దెబ్బతి అనుకోండి, పురాణం ఆఫీస్ పరిగెత్తాం. అది ఆ ప్రకృతే మనని పరిగెత్తిస్తుంది. సో మన చేత చేయించుకుంటుంది. ఒకవేళ మనం మొండికేస్తే ఇంకా బాగా చేయించుకుంటుంది. ప్రకృతికి చాలా తెలివి ఉంది. ఒక ఆవిడ అత్తారింట్లోనే పని చేయనందట, పుట్టింట్లో పిచ్చి పిచ్చి పనులని చెప్తారు. మొత్తం మీద తప్పించుకోలేదు, మనకిచ్చింది మనం చేయటమే అంతే, కళ్ళు మూసుకుని. అందుకని మన కర్మ మనకు ఒకటి, మనం చేయవలసింది చెయ్యాలి. నెంబర్ టూ, ఆ చేస్తున్న పని మనకు బంధం కాకూడదు. నెంబర్ త్రీ, ఆ కర్మ మనకు మోక్షం ఇవ్వాలి. అయినప్పుడు ఇప్పుడు వీరు చెప్పినటువంటి ఐదారు స్టెప్పులు ఉన్నాయి కదా. ఏ కర్మ ప్రారంభిస్తున్నా నేను ఇది పొందాలి, పొందకపోతే ఎట్లా అన్న భావనతో కాకుండా, ఇది నా స్వధర్మమై ఉన్నది, దిస్ ఈజ్ మై ప్రేయర్ టు గాడ్, భగవంతుడిని ప్రార్థించే విధానం అన్న భావంతో కర్మ చేస్తూ, జ్ఞాన అగ్నితో ఆ కర్మని దగ్ధం చేసి, జ్ఞానాగ్నితో అంటే ఏంటి, మనం అనుకున్న సమాచారం ప్రకారం నేను చెయ్యాలి, పరమాత్మకు కృతజ్ఞతగా చెయ్యాలి అని ఎప్పుడైతే మనం భావిస్తామో, అది నా మా అమ్మ నన్ను పెంచిందండి, మా పిల్లాడిని నేను పెంచుతా అంతే, పెంచైతే అనేది ధర్మం, అంతేకాని వీడేదో చేస్తాడని కాదు. ఇటువంటి జ్ఞాన భావనలతో కర్మ చేస్తూ కర్మ ఫలాంతో చెజించిన వారమై, పరమాత్మకు సమర్పించిన వారై, నిత్య తృప్తులమై, నిరాశ్రయమై, ఈ శరీరం కేవలం స్వామి యొక్క వస్తువు అన్న భావనతో, లభించిన దాంతో సంతోషిస్తూ, ద్వంద్వాతీతులమై, సర్వగర్వములు విడిచిపెట్టి, సిద్ధించినా సిద్ధించకపోయినా మనలో సమత్వం చెదిరిపోకుండా చూసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఆ కర్మే మనకు మోక్షిస్తుంది. అందుకని ఇది నీచ కర్మ, ఇది ఉత్తమ కర్మ అనేది ఏం లేదు. ఏ కర్మ అయినా సరే అది మనని ఉద్ధరించడానికి భావన ఉండాలి, ఉపాసనా భావన ఉండాలి. గత సంగస్య ముక్తస్య మనము ఈ పనితో సంఘం పెట్టుకోకూడదు. సంఘం అంటే ఏంటి, అటాచ్మెంట్. ఈ కొడుకు నావాడు, మనబడి నావాడు, వీళ్ళు నావాళ్ళు, వాళ్ళు కాదు, వాళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు నా, ఈ భావన సంఘము. సంఘంతో లేకుండా ముక్తస్య అంటే నేను ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలి, నేను మానేయాలి అనేటువంటి ముక్తి, సంఘము, ఈ రెండు లేకుండా చేయాలి. దాంతో అటాచ్మెంట్ ఉండకూడదు, నేను ఎందుకు చేయాలి అని మానేయకూడదు. అప్పుడు సంఘము ముక్తి రెండు జయించిన వాడివి. సో నువ్వు కర్మ చేస్తున్నప్పుడు స్వామి చెప్తున్నాడు మనకి, కర్మ చేసేటప్పుడు కృష్ణ పరమాత్మ జ్ఞానయోగంలో, సంఘస్య ముక్తస్య గతః